ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
ఈరోజు కార్యక్రమం విత్తనోత్పత్తిలో మెలకువలు.
ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిటి పెన్నిది. హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్.
ఏమ్రో మల్లిగా మంచి జోరు మీద ఉన్నావు, హోయ్ రబ్బా హోయ్ రబ్బా అంటున్నావు, ఏందిరా విశేషం, గంత హుషారుగా ఉన్నావు.
ఏం లేదన్నా, ఈ ఏడు పంట మంచిగా వండి పైసలు మస్తుకొచ్చినాయే, అప్పు మొత్తం తీసేసిన, ఇక ఇప్పుడు నాకేం బాధ లేదే, బేఫికర్.
తమ్మి, పంటలైతే మంచినే వండినాయి గాని గిట్టుబాటు ధర లేక మాకు పైసలు చక్కగా రాలే కదరా. నువ్వేమో అప్పు మొత్తం ముట్ట చెప్పినా అంటున్నావు, గన్ని పైసలు ఎట్లా వచ్చినాయిరా?
లింగన్న, నేను అందరు లెక్క మామూలుగా వండియలేదే.
మామూలుగా వండియలేదా? చికెన్ మటన్ గిట్ట పెట్టి పండించినావా? అయింది.
ఏ ఊకో అన్న, నువ్వు నీ పరాశకాలు. మామూలుగా వండియలేదంటే తిండి కోసం వండియలేదే, ఇత్తనం కోసం వండించిన.
ఏంది, విత్తనం కోసం వండించినవా?
అవునే లింగన్న, ఇత్తనం కోసమే వండించిన. గిదిన్నే ఈ మధ్యల ఇత్తనోత్పత్తి అంటుండ్రు.
రాజన్న, మల్లిగానికి బానే తెలుసురు.
అవనా, నిజమే తమ్మునికి తెలివి మంచిగానే ఉన్నది. అవరా తమ్మే, విత్తనోత్పత్తి అన్నావు మంచిగానే ఉన్నది, మనం విత్తనం వండిస్తే ఎవరన్నా కొంటారా?
అరే అన్న, ఎందుకు కొనరే? యదా బీజ తదా సస్య అన్నారు పెద్దలు. మంచి దిగుబడులు రావాలన్నా గింజ నాణ్యత మంచిగా ఉండి ఈ పురుగులు రోగాలు ఏం రాకుండా ఉండాలన్నా ఏదైనా ఇత్తనం మీదనే ఆధారపడి ఉన్నది కదన్నా. మనం మంచి ఇత్తనాలు వండించినాం అనుకో, ఈ కంపెనీ కన్నా అమ్ముకోవచ్చు, లేదనుకో బయట మన రైతులకే అమ్ముకోవచ్చు.
అవురా మల్లిగా, మరి విత్తనోత్పత్తి చేయాలంటే ఏం చేయాలరా? మనం మామూలుగా పండించినట్టేనా?
అన్నా, విత్తనోత్పత్తి చేయాలంటే ముందుగాల ఇత్తనాల గురించి రకాల గురించి మంచిగా తెలిసినప్పుడే మనం ఇత్తనాల ఎంపిక మంచిగా చేసుకుంటాం. కాబట్టి విత్తనోత్పత్తి చేయాలంటే ఫస్ట్ మనం రకాల గురించి తెలుసుకోవాలనే.
తమ్మి, అన్నిటికీ ఇత్తనాలు ఉండే కదరా, గివీటికి విత్తనోత్పత్తి ఎట్లా చేస్తారా?
అన్నా, ఇత్తనాలంటే గింజలు ఒక్కటే కాదే, మనం కొత్త మొక్కరానికి దేన్ని ఉపయోగిస్తామో గదే ఇత్తనం అవుతుంది. ఇప్పుడు గీ పసుపు, అల్లం, ఆలుగడ్డలకు గింజలు ఉంటాయా? ఉండే కదా. పసుపుకు పసుపు కొమ్ములు, ఆలుగడ్డకు ఆలుగడ్డలనే వాడతాం, గివి కూడా ఇత్తనం కిందికి అవుతాయన్నా.
అట్లనా తమ్మి? తమ్మి, విత్తనోత్పత్తి అంటున్నావు కదా, ఇత్తనం మనం మామూలు పంటలకు వేసినట్లు వేసుకోవాలా, ఏమైనా ఎక్కువ తక్కువ వేసుకోవాలా?
రాజన్న, ఇత్తనోత్పత్తికి ఉపయోగించే ఇత్తనాలకు కొన్ని మంచి లక్షణాలు ఉండాలనే. ఈ మనం మామూలు పంటలకు వేసినట్లయితే సరిపోదే.
మంచి లక్షణాల గవేంటి రా తమ్మి?
లింగన్న, ఇత్తనోత్పత్తికి ఉపయోగించే ఇత్తనానికి 100కి 100 పాలు, లేకపోతే కనీసం 98-99% జన్యు సచ్చత ఉండాలనే.
అరే ఇదేందిరో, ఈ జన్యు సచ్చత ఏందిరో?
అన్నా, జన్యు సచ్చత అంటే ఏం లేదన్నా, 100 మొక్కల కల్తీ మొక్కల ఇత్తనాలు అసలేం లేకుంటున్నాయనుకో, కది 100% జన్యు సచ్చత. 98-99% జన్యు సచ్చత అన్నాం అనుకో, దానిలో 1 లేకపోతే 2 కల్తీ మొక్కల ఇత్తనాలు దాకా ఉండొచ్చన్నా. కంతే,
కల్తీ మొక్కల ఇత్తనాలు ఉండొద్దంటున్నావు, మంచిది. ఇంకేం తమ్మి, ఇంకేమన్నా ఉన్నాయా?
ఉన్నాయన్నా, ఉన్నాయే, మస్తు ముచ్చరున్నాయి. ఇంకా
చెప్పురా మరి గవేందో.
రాజన్న, ఇత్తనంలా గీ చెత్త, సెదారం, రాళ్ళు, ఖరాబ్ అయిన ఇరిగిపోయిన గింజలు గాని తాళగింజలు గాని ఇవి ఏం లేకుంటుండాలని. ఇవన్నీ ఉన్నాయనుకో మొలక చక్కగా ఉండదు. అన్నా, మొలక అంటే గుర్తుకొచ్చింది, ఇత్తనం ఉపయోగించేది మంచిగా మొలిసేటట్టు ఉండాలి. కనీసం మొలక శాతం ఈ మొక్కజొన్నలు అనుకో 90% ఉండాలి, వరిలో 80%, పొద్దుతిరుగుడు పప్పు ధాన్యాలలో 75%, వేరుశెనగల 70%, ఇక ఈ పత్తి మిర్చిలను అనుకో 60% ఉండాలి.
ఇత్తనం మంచిగా మొలవాలి. ఇంకేం తమ్మి, ఇంకేమన్నా ఉన్నాయా తమ్మి? ఈ కలుపు ఏమన్నా ఎక్కువ వస్తుందా అన్నా?
అన్నా, ఈ కలుపు రాకుండా ఉండాలంటే ముందుగా ఇత్తనంలా కలుపు ఇత్తనాలు లేకుండా చూసుకోవాలని, లేదనుకో కలుపు బాగా వచ్చి దిగుబడి మొత్తం తగ్గుతుంది. మళ్ళా ఈ ఇత్తనంకి రోగాలు బీగాలు ఏం లేకుండా ఉండాలి. రోగాలు లేని పంటల నుంచెల్లే ఇత్తనాన్ని సేకరించాలన్న.
అవునా, విత్తనాన్ని ఏమన్నా బాగా ఎండబెట్టాలా లేకపోతే మనం మామూలుగా వేసినట్టేనా?
ఏ మామూలుగా వేస్తే ఎంత ఎండ పెడతామో, గంతే ఉంటే సరిపోతుంది. తేమ ఎక్కువ లేకుండా బాగా ఎండిన తర్వాత నిల్వ చేయాలి. ఈ వరి, జొన్న, మొక్కజొన్న ఇత్తనాలల్లా 12-13% లోపు తేమ ఉండాలి. నూనె గింజలలో అనుకో 8-9%, ఇక పప్పు ధాన్యపు ఇత్తనాలలో అయితేనేమో 9% తేమ ఉండాలి.
గీ బాగా ఎండబెట్టుడు ఇవన్నీ ఎందుకురా, జరంతా తేముంటే ఏమైతుంది?
లింగన్న, తేమ ఎక్కువ అనుకో ఇత్తనాలు సక్కగా మొలవయ్యే, బూజెక్కుతాయి, రోగాలు వస్తాయి.
అట్లా నారా, అయితే తప్పక ఎండబెట్టాలి రో
అన్నా. ఇంకోటి ఉందన్నా, మనం పరీక్ష చేసిన ధృవీకరించిన ఇత్తనాలను మాత్రమే డీలర్ వద్ద గాని, గుర్తింపు పొందిన విత్తనోత్పత్తి సంస్థ నుంచి గాని, వ్యవసాయ పరిశోధన స్థానాల నుంచి గాని తెచ్చుకోవాలి. విత్తన శుద్ధి చేసిన విత్తనాన్నే వాడాలి.
ఇవన్నీ ఉన్నాయారా అవుతమ్మి, మొన్న మీటింగ్ లా ధృవీకరించిన విత్తనం వాడాలి. అసలు ఏమేం రకాలుంటాయి తమ్మి?
రాజన్న, ఇత్తనోత్పత్తిలా 4 దశలుంటాయి. ఒక్కో దశల ఇత్తనానికి ఒక్కో పేరు పెట్టి పిలుస్తారు.
అట్లా నారా తమ్మి, మరేంటేంటో చెప్పరాదు.
రాజన్న, ఇత్తనాలు 4 రకాలుంటాయి. బ్రీడర్ ఇత్తనము, పునాది ఇత్తనము, రిజిస్టర్డ్ ఇత్తనము, ధృవీకరించిన ఇత్తనము.
ఇందిరాకి ఇవన్నీ జర వివరంగా చెప్పరాదురా.
లింగన్న, ఏం లేదే, బ్రీడర్ ఇత్తనం అంటే ఆ ఇత్తనాన్ని అనుకున్న శాస్త్రవేత్త గాని సంస్థ గాని వాళ్ళ దగ్గర వండిస్తారు. 100 రూపాయలు జన్య స్వచ్ఛతను కలిగి ఉంటది. ఈ ఇత్తనాలను మిగిలిన అన్ని ఇత్తనాలకు ఆధారంగా ఉపయోగిస్తారు.
ఈ బ్రీడర్ ఇత్తనమే అన్నిటికీ ఆధారం అంటున్నావు, మంచిగానే ఉంది. మరి ఈ బ్రీడర్ ఇత్తనం ఎట్లా వండిస్తారన్నా?
మంచిగా అడిగినవే రాజన్న. ఈ బ్రీడర్ ఇత్తనాన్ని పండియనికి మూల విత్తనం అని ఉంటదన్న, దాంట్లో నుంచి వండిస్తారు.
100 రూపాయలు జన్యు స్వచ్ఛత ఉంటుంది అంటున్నావు, మరి మనం వండియాలంటే మనకి ఇస్తారా, ఎడ తెచ్చుకోవాలరా?
లింగన్న, అన్ని ఇత్తనాలు దొరికినట్టు ఈ బ్రీడర్ ఇత్తనం మనకు దొరకదే. ఈ ఇత్తనం కావాలంటే ముందుగానే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంకు ఉత్తరం రాయాలి. ఉత్తరం రాసి వాళ్ళ అనుమతి పొందాలి. తర్వాత కొన్ని పైసలు కట్టి ఇత్తనం తయారైనాక తెచ్చుకోవాలి.
గింత కథ ఉన్నదా బ్రీడర్ ఇత్తనం చేసుకోవాలంటే? అవురా తమ్మి, మళ్ళీ పునాది ఇత్తనం అంటే ఏంద్రా?
రాజన్న, ఈ పునాది విత్తనం ను బ్రీడర్ ఇత్తనం నుంచి వండిస్తారే. నువ్వు అడిగినావు చూడు ధృవీకరణ విత్తనం అని, అది వండియనికి ఈ పునాది ఇత్తనమే ఆధారమన్నా.
తమ్మి, బ్రీడర్ ఇత్తనంలా 100% జన్యు స్వచ్ఛత ఉంటుంది అంటున్నాం కదరా, మరి ఈ పునాది ఇత్తనంలా ఎంత ఉంటదిరా?
లింగన్న, ఇది కూడా దాదాపు 100% జన్యు స్వచ్ఛతను కలిగి ఉండాలని, కేవలం 1-2% మించి బెరుకులు ఉండొద్దన్నా.
తమ్మి, ఆ బ్రీడర్ విత్తనం అయితే శాస్త్రవేత్తలు కనుగొన్న సంస్థలు వండిస్తున్నాయి, మరి ఈ పునాది ఇత్తనం ఎవరు వండిస్తున్నారు?
రాజన్న, పునాది ఇత్తనాన్ని ప్రభుత్వ సహకార విత్తనాభివృద్ధి సంస్థలల్లా, వ్యవసాయ పరిశోధన స్థానాలల్లా, మంచి అభ్యుదయ రైతుల క్షేత్రాలలో గాని, శాస్త్రవేత్తలలా మరియు సంబంధిత విత్తనాభివృద్ధి ధృవీకరణ నిపుణుల పర్యవేక్షణలో వండిస్తారనా?
మళ్ళీగా బ్రీడర్ ఇత్తనం డైరెక్ట్ గా మనకి ఇయ్యరు, ఏదో ఉత్తరం రాయాలను, మరి గిదన్న మనకు డైరెక్ట్ ఇస్తారా?
లింగన్న, ఈ పునాది ఇత్తనం మన వ్యవసాయ పరిశోధన స్థానాల నుంచి డైరెక్ట్ గా తెచ్చుకోవచ్చు.
మొత్తం 4 రకాలున్నాయన్నావు కదా, 2 గురించి చెప్పినావు, మరి ఆ 2 గురించి కూడా చెప్పరాదు?
రాజన్న, మిగిలిన రిజిస్టర్డ్ ఇత్తనం, ధృవీకరణ ఇత్తనం.
రిజిస్టర్ విత్తనం అంటేందిరా?
లింగన్న, దీన్ని పునాది ఇత్తనం నుంచి ఉత్పత్తి చేస్తారన్న. దీంట్లో కూడా జన్యు స్వచ్ఛత 97-98% వరకు ఉండాలనే.
కిదిన్ని ఎవరు పండిస్తారా, మనకిచ్చేదేనా ఈ విత్తనం?
లింగన్న, ఈ రిజిస్టర్డ్ ఇత్తనం ను అభ్యుదయ రైతు క్షేత్రాలలో విత్తనాభివృద్ధి ఇతర ధృవీకరణ అధికారుల పర్యవేక్షణలా పండిస్తారు. ఈ విత్తనం విత్తనాభివృద్ధి సంస్థల ద్వారా రైతులు డైరెక్ట్ పొందచ్చే.
ఇక ఆయంత ఒకదాని గురించి చెప్పురా, ఏందది మిగిలింది ధృవీకరించిన విత్తనమే కదా.
ఆ గదే అన్న, ఏమన్నా యాది పెట్టుకున్నావా అనే? ఈ ధృవీకరణ ఇత్తనం ను పునాది ఇత్తనం లేకపోతే రిజిస్టర్డ్ ఇత్తనం నుంచి పండిస్తారే.
గిన్నెలెంతుంటది రా జన్యు స్వచ్ఛత?
లింగన్న, దీంట్లో కూడా జన్యు స్వచ్ఛత 97-98% వరకు ఉండాలన్న.
మనకు ఏడా దొరుకుతుందిరా ఇది?
రాజన్న, ఇత్తనాభివృద్ధి సంస్థలకెళ్ళి డైరెక్ట్ తెచ్చుకోవచ్చు అన్న. ఇది కూడా
మంచి ముచ్చట అయిపోయినవరా తమ్మి.
అనానా, అయిపోలేదే, ఇంకా మస్తుగున్నది. ఇంకా చెప్తాయిను, మంచి నాణ్యత ఉన్న ఈ పునాది ఇత్తనం ఇతర దశ ఇత్తనాలను దాదాపు 3 పంటల దాకా కెరీర్ లేకుండా చూసుకొని ఇదే ఇత్తనాన్ని వాడుకోవచ్చు.
అన్ని పంటలల్లా ఇట్లనే చేయొచ్చారా
అన్నా? అన్ని పంటలల్లా ఏరాదన్నా, సపరాగా సంపర్కం జరుపుకునే గీ వరి పప్పు ధాన్యాలు గిట్లాంటి వాటిలలా వేయచ్చు.
మరి వేరే పంటలకు ఎట్లారా, ఏం చేయాలిరా?
రాజన్న, పరపరాగ సంపర్కం జరుపుకునే పంటలల్లా, ఈ హైబ్రిడ్ ఇత్తనాలు వాడే పంటలల్లా ఇత్తనాన్ని ఎప్పటికప్పుడు మార్వాలనే, కొత్త ఇత్తనాలనే వాడాలి. ఈ పంటలు అట్లా ఏరాదన్న.
మళ్ళీగా నేను ఒక ఆడిన్న ఇత్తనోత్పత్తికి చేసే పంట చుట్టూరుగా ఆ పంట మళ్ళా ఎవరు వేయొద్దట కదరా.
కరెక్టే అన్న, ఇత్తనోత్పత్తి పంట చుట్టూరగా మళ్ళా అదే పంట వేయొద్దే. మనం వేసే రకమే వాళ్ళు కూడా వేసేదనుకో, ఏం కాదు, అప్పుడు ఒకటే రకం కాబట్టి దగ్గర దగ్గరనే ఉన్నా ఏం కాదు.
అట్లనా, మరి వేరే రకం అయితే ఏమైతుందన్న?
రాజన్న, ఇప్పుడు వేరే రకం వేసిరనుకో, ఆ పుప్పొడొచ్చి మన పంట మీద పడుతుంది, విత్తన నాణ్యత తగ్గిపోతుంది.
మరేం చేసుర్రా, వేరే తోడు మన మాట ఎందుకు వింటాడు, వానికి ఇష్టం వచ్చిన రకం వేసుకుంటాడు.
ఏం లేదన్నా, వేరే రకం వేసిండనుకో పక్క పంటోడు పేర్పాటు దూరం పాటించాలే.
ఏర్పాటు దూరమా, గదేంది రతమ్మి.
రాజన్న, ఇప్పుడు వేరే రకం పుప్పొడి మన దాని మీద వాడి నాణ్యత తగ్గుతుందనే కదా మన బాధ. గిదిన్ని అరికట్టనికి శాస్త్రవేత్తలు ఏ పంట పుప్పొడి ఎంత దూరం వరకు పోతుందో ప్రయోగాలు చేసి చెప్పిర్రు. గా పుప్పొడి ఎంత దూరం పోతుందో దానికంటే ఎక్కువ దూరం వేసినామనుకో మన పంట, గంతే ఆ పుప్పొడి మన పంటలకు రాకుండా నివారించచ్చు.
గీ వేర్పాటు దూరం అన్ని పంటలకు ఒకే తీరుగా ఉంటదా?
లేదన్నా, వేర్పాటు దూరం ఏ పంట ఆ పంటకే ఉంటది, అన్నిటికీ ఒకటే తీరగా ఉండదన్నా. కీ వరి గోధుమ బార్లీకి పునాది ఇత్తనానికి అనుకో 3 మీటర్లు, ధృవీకరణ ఇత్తనానికి కూడా 3 మీటర్ల వేర్పాటు దూరం పెట్టాలి. ఇక సజ్జకు అనుకో పునాది విత్తనంలో 1000 మీటర్లు, ధృవీకరణ విత్తనానికి అయితే 200 మీటర్లు, జొన్న మొక్కజొన్నలనేమో పునాది విత్తనంకు 400 మీటర్లు, ధృవీకరణ ఇత్తనానికి 200 మీటర్ల వేర్పాటు దూరం పాటించాలన్న.
తమ్మి, నువ్వేమో 200 మీటరు 400 మీటరు దూరంలో వేయాలంటున్నావు, నాకున్న పొలం అంతా ఒకటే దగ్గర ఉన్నది. నా పక్క పొంటి పొలమోడు వేరే రకం వేసిందనుకో, నేను ఏర్పాటు దూరం ఎట్లా పాటించాలరా? నాకంత దూరం భూమి జాగా లేనేలేదు, ఎట్లారా మళ్ళీ?
రాజన్న, ఏర్పాటు దూరం పాటించడు కుదరలేదనుకో, సమయ ఏర్పాటు పాటించాలే, గంతే.
ఏందిరా సమయ ఏర్పాట, మళ్ళీ గదేందిరా?
మళ్ళన్న, ఇప్పుడు నీ పక్క పొంటి పొలంలా నీ పొలంలా రెండు ఒకటేసారి పూతకత్తనే వాని పొలంలో ఉన్న వేరే రకం పుప్పొడొచ్చి నీ పొలంలో పడుతుంది, అప్పుడు నాణ్యత తగ్గిపోతుంది. మనం ఏం చేయాలంటే, పక్క పొంటి పొలం కంటే 25 నుంచి 30 రోజుల ముందన్న, లేకపోతే 25 నుంచి 30 రోజుల తర్వాతనన్న పూత పూసేటట్టు నీ పొలంలా ఇత్తుకోవాలి.
అరే మంచిగున్నదిరా ఇదేదో.
అరే తమ్మి, ఏర్పాటు దూరం కుదరలేదురా, ఏదో ఒక కారణం వల్ల సమయ ఏర్పాటు కూడా చేసుకోలేదు, మరి గప్పుడెట్లారా?
రాజన్న, మంచి అడిగినవే, ఏర్పాటు దూరం సమయ ఏర్పాటు రెండు కుదరలేదనుకో పంట చుట్టూరా అవరోధాలు ఏర్పాటు చేయాలి.
అంటే ఏమ్రో ఈ అవరోధాలు ఏందిరా?
లింగన్న, ఖాళీ ఎరువు సంచులు అన్నిటినీ కలిపి కుట్టి పొలం చుట్టూ కట్టాలి, లేకపోతే గీ జీలుగాను పొలం చుట్టూ వేయాలి, గంతే. ఈ 3 పద్ధతులలో ఏదో ఒకటి ఉపయోగించి మంచి నాణ్యత ఉన్న ఇత్తనాలను ఉత్పత్తి చేయొచ్చే.
అవురా తమ్మి, ఒకసారి చూసినా నువ్వు నీ పంటలలో అక్కడక్కడ మొక్కలు వీకేస్తున్నావు, ఎందుకురా? విత్తనోత్పత్తి చేసే వాళ్ళందరూ అట్లే చేస్తారా?
అవన్న పీకేసిన నిజమే, గవి బెరుకులనా.
బెరుకులా అంటే ఏమ్రో?
మనం పండించే రకంలా ఏరే రకం మొక్కలున్నాయనుకో గవిటినే బెరుకులు అంటారన్నా.
పీకేసుడు ఎందుకు రో, ఉంటే ఏమైతుందిరా?
అన్నా, మన రకం పంటలా ఏరే రకాలున్నాయనుకో ఇతర నాణ్యత తగ్గిపోతుందన్నా.
ఇవి ఎట్లా గుర్తుపట్టాలరా, అన్ని బెరుకులైతే అవి మనకి ఎట్లా తెలవాలి?
మనం వేసిన రకం లక్షణాలకు ఎవైతే కలిగి ఉండవో గవిటిని వీకేయాలి. నారుమడిలు అనుకో బెరుకులు రాకుండా ఉండాలంటే ఇత్తనాన్ని ఇంత ముందు నారుమడి అలకని మడిలో అలకాలి. ఈ కంపోస్ట్ లాంటి ఎరువులు నారుమడిలో వాడద్దు.
కంపోస్ట్ ఎరువు వాడితే ఏమైతుందిరా?
రాజన్న, కంపోస్ట్ ఎరువుల ఏరే రకం ఇత్తనాలు గాని కలుపు ఇత్తనాలు గాని ఉంటాయి, కాబట్టి ఈ కంపోస్ట్ ఎరువును వాడద్దన్నా. పిలక తొడుగు దశ నుంచి పూతకచ్చే దశ వరకు మొక్కల ఎత్తులల్ల తేడాలు, ఆకుల రంగు, పరిమాణము, కాండం పైన ఆకుల అమరిక, వీటిని బట్టి బెరుకులను గుర్తించి వేర్లతో సహా తీసి బయట పడేయాలి.
ఇంకా ఏమేమి దశలు గుర్తుపట్టొచ్చురా?
లింగన్న, ఇక పూత సమయంలో అనుకో పువ్వు రంగు, పుప్పొడి సంచుల రంగులల్ల తేడాలను బట్టి గుర్తించి పీకేయాలి. ఇక గింజ కట్టే దశలు అనుకో గింజ పొడవు, పొట్టి, లావు, సన్నం, గింజ పొట్టు రంగు, వీటిని బట్టి గుర్తించాలి, పీకేయాలి. కోత కోసేటప్పుడు, నూర్పిడి చేసేటప్పుడు కూడా కల్తీలు జరిగే అవకాశం ఉంటదనా?
మరి అప్పుడెట్లారా, ఏం చేయాలి కల్తీలు జరగకుండా ఉండాలంటే?
రాజన్న, మట్టి కళ్ళల్లా విత్తనం బాగా కల్తీ అవుతుంది, కాబట్టి తాటిపత్రి గాని లేకపోతే గట్టి నేలపైన గాని పరిసి నూర్పిడి చేసుకోవాలి.
నిల్వే చేసేటప్పుడు కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలన్నారా?
నూర్పిడి తర్వాత ధాన్యాన్ని బాగా ఎండబెట్టి తేమ తక్కువ ఉండేటట్టు చేసి కొత్త గోన సంచులల్లా నిల్వ చేయాలని. పాత సంచులల్లా నిల్వ చేసినావు అనుకో ఇతనం మళ్ళా కల్తీ అవుతుంది.
తమ్మి, అన్ని చెప్పినావు గాని ఈ విత్తనోత్పత్తి ఉపయోగించే విత్తనం ఎట్లుండాలిరా?
అన్నా, ఇత్తనోత్పత్తికి ఉపయోగించే రకం అధిక దిగుబడినిచ్చేటట్టుండి ఆ ప్రాంతంలో రైతుల ఆదరణ ఉంది ఉండాలని. అందరూ మస్తు మంది వండియాలి ఇదే రకాన్ని.
విత్తనోత్పత్తి ఏ కాలానికి చేయాలరా తమ్మి? అన్ని కాలాలకు చేసుకోవచ్చా?
లింగన్న, ఇత్తనం అన్ని కాలాలకు అందుబాటులో ఉండేటట్టు ఇత్తనోత్పత్తి కార్యక్రమాన్ని చేపట్టాలని. విత్తనోత్పత్తి చేపెట్టే వాళ్ళు విత్తనోత్పత్తి మెలకువలన్నీ ఎప్పటికప్పుడు పాటించి శ్రద్ధ కలిగిన వాళ్ళై ఉండాలని. ఇక లేకపోతే నాణ్యత గల ఇతనాన్ని వండించడం కష్టమైతుంది. విత్తనోత్పత్తి చేసే పొలంకు నీళ్లు మంచి ఉండాలన్నా.
తమ్మి, మంచిగా చెప్పినవు. నేను ఒక 10 ఎకరాలు విత్తనోత్పత్తి చేస్తానా?
రాజన్న, ఇతనోత్పత్తి మంచి ఉండాలంటే 2.5 ఎకరాల కంటే ఎక్కువ వేయొద్దే. నువ్వు 10 ఎకరాలు లేచినావనుకో మస్తు కష్టమైతుందన్నా. నాణ్యత పాటించుడు, బెరుకులు తీసేసుడు, ఇవన్నీ కష్టమైతాయన్నా. కాబట్టి 2.5 ఎకరాల కంటే ఎక్కువ వేయొద్దనా.
మంచిగా చెప్పినవు తమ్మి. లింగన్న, మనం కూడా విత్తనోత్పత్తి చేద్దాం, ఏమంటావు?
ఏ తప్పకుండా చేద్దామన్నా.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
అంజీర పండు పేరు వినే ఉంటారు కదా. ఈ వారం మన కబుర్లు దాని గురించే. అంజీర్ పండు వర్గము ప్లాంటే, వరుస రోజెల్స్, కుటుంబం మొరాసియే, తెగ తీసియే, నామం ఫైకస్, ఉపనామము ఫైకస్, జాతి ఫైకస్ కారికా, ద్వినామీకరణ ఫైకస్ కారికా. అంజూరాన్ని మంచిమేడి, సీమా అత్తి, తినే అత్తి అని కూడా అంటారు. ఇది మొరేసీ కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం ఫైకస్ కారికా. అంజూరం చెట్టు అందంగా, ఆకర్షణీయంగా, విశాలంగా పెరిగే చిన్న చెట్టు. ఇది ఎత్తుగా కంటే విశాలంగా ఉండే చెట్టు అని చెప్పవచ్చు. ఈ చెట్టు సుమారు 15 నుంచి 30 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. బెరడు నున్నగా తెల్లని బూడిద రంగులో ఉంటుంది. ఆకులు ఇది ఫలానా చెట్టు అని గుర్తించే విధంగా ఆకృతిని కలిగి ఉంటాయి. 4 అంగుళాల పొడవు కలిగి 3 లేక 5 భాగాలుగా చీలి ఉంటాయి. అలాగే ఇవి బొప్పాయి ఆకులను పోలి ఉంటాయి. అంజూర ఫలంను గుడ్డు, శిఖరం, బెర్రీ పండు ఆకారాలతో పోలుస్తారు. ఈ పండు 1 నుంచి 4 అంగుళాల పొడవు ఉంటుంది. పసుపు రంగు నుండి తామ్రం, కంచు లోహాల వంటి రంగు వరకు మార్పు చెందుతాయి. కొన్ని ముదురువంగ పండు రంగులో ఉంటాయి. తినడానికి ఎంతో రుచిగా ఉండే ఈ పండ్లు సహజ సిద్ధంగా పండుతాయి. ప్రస్తుతం మధ్యధర తీర ప్రాంతాలలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ అంజూరంను పెంచుతున్నారు. ఈ పండు పుట్టినిల్లు పార్సీ. మొట్టమొదట పార్సీ దేశంలో 5000 సంవత్సరాలకు పూర్వమే ఈ పండు కనుగొనబడింది. అప్పటినుంచే సాగు చేయబడుతుంది. ఆరోగ్యానికి అంజీర ఫలము ఎంతో మంచిది. ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త పులుపు ఉండే అంజీర్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విరివిగా లభించే అంజీర్ పచ్చివి, ఎండువి ఒంటికి చలువ చేస్తాయి. అంజీర్ ఫలంలో క్రొవ్వు, పిండి పదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల పదార్థాలు పడని వారు వీటిని 10-12 చొప్పున కూడా తీసుకుంటే శరీరానికి కాల్షియం, ఇనుము అందుతాయి. కడుపులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది. పేగుపూత, కడుపులో మంట, అజీర్తి సమస్యలతో బాధపడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు. దీనిలోని పొటాషియం గుండెకు ఉపకరిస్తుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది. దేహపుష్టికి ఉపకరిస్తుంది. అతి ఆకలితో బాధపడేవారికి, బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ పండు చక్కటి ఆహారం. దీనిలోని ఇనుము, కాల్షియం, పీచు వంటి వాటికి ఆకలిని తగ్గించే గుణం ఉంది. చక్కెర వ్యాధి కలవారు కూడా వీటిని కొంచెంగా తీసుకోవచ్చు. నోటి దుర్వాసన గలవారు భోజనం చేశాక 1-2 పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది. కడుపులో ఆమ్లాలను తగ్గించి అన్నం అరగడానికి దోహదపడుతుంది. త్వరగా అరగదు కాబట్టి నీటిలో కాసేపు ఉంచి తొక్క తీసి తింటే మంచిది. ఎండిన అంజీరంలో ఎక్కువగా ఖనిజ లవణాలు ఉంటాయి. అవి మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. తలనొప్పి, కీళ్ల నొప్పులు, కడుపులో మంట గలవారు పుల్లటి పండ్లను తీసుకుంటే పడకపోవచ్చు. అలాంటి వారు ఈ ఎండిన పండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. దీనిలోని ట్రిప్టోఫాన్స్ చక్కగా నిద్ర పట్టడానికి సహాయపడతాయి. ఎలర్జీ, దగ్గు, కఫం గలవారు ఈ పండ్లను తినడం వలన సానుకూల గుణం కనిపిస్తుంది. రక్తాల్పత, మొలలు కలవారు రోజుకి 2 లేదా 3 తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఈ పండులో ఉండే పెక్టిన్ అనే పదార్థము కొవ్వును అదుపులో ఉంచుతుంది. ఒంటి మీద గడ్డలు కురుపులకు ఈ పండు గుజ్జును పూతగా వేసి ఉంచితే అవి త్వరగా పక్వానికి వచ్చి పగిలిపోతాయి. మనకు విరివిగా లభించే అంజీర్ తరహా మాత్రం కొంచెం తీపి వగరుగా ఉంటాయి. పులుపు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువగా తీసుకోవాలి, లేదంటే దంతాల ఎనామిల్ పొర తగ్గిపోతుంది. మరీ ఎక్కువగా తిన్నాము అనిపిస్తే విరుగుడుగా కాస్త జీలకర్ర నోట్లో వేసుకుంటే సరి. 100 గ్రాముల పండ్లలో పోషకాలు ఇలా ఉంటాయి. పిండి పదార్థం 19 గ్రాములు, పీచు పదార్థాలు 3 గ్రాములు, చక్కెర 10 గ్రాములు, క్రొవ్వు 0.3 గ్రాములు. అత్తి పండును తుంచి తినవచ్చు. అత్తి పండు విరిచినప్పుడు లోపల సన్నని పురుగులు ఉంటాయి, కనుక జాగ్రత్తగా చూసి తినాలి. అత్తి పండ్ల చెట్లు దక్షిణ భారతదేశంలో అంతగా కనిపించవు, ఉత్తర భారతదేశంలో విరివిగా కనిపిస్తాయి. అత్తి పండుకు ఆరోగ్యరీత్యా చాలా ప్రాధాన్యం ఉంది. మెత్తగా తీయగా మధురంగా ఉండే ఈ పండులో అన్ని మంచి గుణాలే, అన్ని ఆరోగ్యాన్ని పెంచే లక్షణాలే. అయితే మెత్తగా ఉండటం వల్ల త్వరగా చెడిపోయే లక్షణం ఉంటుంది. కాబట్టి సాధారణంగా దీనిని ఎండబెట్టి ఎండు పండు రూపంలో వాడుతుంటారు. సాధారణంగా అంజీర పండ్లు మార్కెట్లో పండిన పండ్లే లభిస్తాయి. అయితే పండ్ల నుంచి పులిసిన వాసన వస్తుంటే మాత్రం అవి ఎక్కువగా పండినట్లుగా గుర్తించవచ్చు. అలాంటి వాటిని ఎన్నుకోవద్దు. ఒకవేళ ఎక్కువగా మగ్గిన పండ్లు తీసుకున్నట్లయితే వాటిని మిగతా పండ్లకు కూరగాయలకు దూరంగా ఉంచండి. ఎందుకంటే బాగా మగ్గిన అంజీర్ పండ్ల నుంచి ఇథిలిన్ వాయువు వెలువడుతుంది. దీని వలన ఇతర కూరగాయలు పండ్లు పాడయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి పండు పైన తెల్లని పొడి వంటి పదార్థం కనిపిస్తుంది. పండులో సహజంగా ఉండే చక్కెరలు బయటకు వెలువడడం వల్ల ఇలా జరుగుతుంది. అలా అని ఇటువంటి తెల్లని పొడి పూర్తిగా చక్కెర అని కూడా చెప్పలేం. ఎందుకంటే తేమగల ఆహార పదార్థాల ఉపరితలంపై ఏర్పడే మోల్డ్ కూడా ఇలాగే తెల్లగా ఉంటుంది. కాబట్టి అది మోల్డా లేక చక్కెరలా అనే తేడా తెలుసుకోలేం. కాబట్టి అటువంటి తెల్లని పొడి కనిపించిన అంజీర్ పండ్లను తినకపోవడం మంచిది. పండ్లను కొన్న 2 రోజులకే అన్నిటినీ తినేటట్లుగా చూసుకోండి. మచ్చలు దెబ్బలు ఉన్నటువంటి అంజీర్ పండ్లను కొనవద్దు. 2 రోజుల్లోనే తినేయాలి కాబట్టి ఫ్రిడ్జ్ లో కాకుండా బయట కూడా నిల్వ ఉంచవచ్చు. పండ్లను నిల్వ చేసుకునేటప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టకుండా విశాలంగా ఒకే వరుసలో అమర్చుకోవాలి. వాటి మీద పల్చని బట్టను గాని పేపర్ నాప్కిన్ గాని కప్పి ఉంచితే మంచిది. వీటిని ముందుగా కడిగి నిల్వ చేసుకుని ఉన్నా తినే ముందు మరలా కడగడం మర్చిపోవద్దు. అత్తి పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎండబెట్టిన తరువాత దీనిలో ఔషధ విలువలు పెరుగుతాయి. ముఖ్యంగా చక్కెర శాతం ఎండబెట్టిన పండులో 50 నుంచి 75% వరకు ఉంటుంది. అత్తి పండ్లను కేకుల తయారీలోను జాముల తయారీలోను వాడతారు. దీనిని దీర్ఘవ్యాధుల నుంచి త్వరగా కోలుకోవడానికి కూడా వాడవచ్చు. విన్నారు కదా అంజీరు పండ్లలో ఉండే లాభాలు? మరి ఇంకా ఆలస్యం ఎందుకు? రోజుకి కనీసం 2 అంజీరు పండ్లను ఉదయాన్నే తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.
శ్రోతలకు నమస్కారం. ఈ వారం మన ఆరోగ్య రుచుల్లో అంజీర్ ఖర్జూరం లడ్డూ తయారీ విధానం తెలుసుకుందాం. అంజీర్ ఖర్జూరం లడ్డూ తయారీకి కావలసిన పదార్థాలు: విత్తనాలు తీసిన ఖర్జూరం 100 గ్రాములు, అంజీర్ పండ్లు 100 గ్రాములు, జీడిపప్పులు 15, పిస్తా పప్పులు 20, బెల్లం తునుము 2 టేబుల్ స్పూన్లు, బాదం 10, తేనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అందరూ రాసుకుంటున్నారు కదా? మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరొకసారి: అంజీర్ పండ్లు 100 గ్రాములు, విత్తనాలు తీసిన ఖర్జూరం 100 గ్రాములు, జీడిపప్పు 15, పిస్తా పప్పులు 20, బెల్లం తురుము 2 టేబుల్ స్పూన్లు, బాదం 10, తేనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. ఇక మనం తయారీ విధానం ఏంటో వినేద్దాం. ముందుగా ఖర్జూరం, జీడిపప్పు, పిస్తాపప్పు, అంజీర్, బాదంను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంజీర్ ఖర్జూరం ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. కడాయి తీసుకుని నెయ్యి వేడి చేసుకోవాలి. ముందుగా ముక్కలు చేసి పెట్టుకున్న జీడిపప్పు, పిస్తాపప్పు, బాదం 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. బాగా వేగిన తరువాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా పొడి చేసి పెట్టుకున్న అంజీర్ ఖర్జూరం మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు నేతిలో వేయించుకోవాలి. బాగా వేగిన తరువాత బెల్లం తురుము వేసి కరిగేంత వరకు వేయించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత యాలకుల పొడి, ముందుగా వేయించిపెట్టుకున్న జీడిపప్పు, పిస్తా, బాదంను వేసుకొని 2 నిమిషాల పాటు త్రిప్పుకొని పొయ్యి ఆర్పేసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత తేనె వేసుకొని ఉండలుగా చుట్టుకోవాలి. విన్నారు కదండి, ఎంతో రుచికరమైన తీయ తీయని అంజీర్ ఖర్జూరం లడ్డూ తయారీ విధానం. వచ్చే వారం మరొక వంటకంతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు.
విజ్ఞానగని శీర్షికకు స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, సీతాఫలంలో అధిక మోతాదులో లభించే విటమిన్లు ఏవి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి విటమిన్ మరియు ఏ విటమిన్. ఎందుకంటే సీతాఫలంలో మనకు కావలసిన మోతాదులో సి విటమిన్ లభిస్తుంది. దానిలో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా మనలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీనితో పాటు గుండె జబ్బులు, ఆడవారిలో కనిపించే జుట్టు రాలడం వంటి సమస్యలను కూడా సీతాఫలంతో అరికట్టవచ్చు. ఏ విటమిన్ ద్వారా కంటి సమస్యలు, మోకాళ్ల నొప్పులు, దీర్ఘకాలిక నొప్పులను తగ్గించవచ్చు? గత వారం రెండవ ప్రశ్న, పోషక పదార్థాల దృష్ట్యా సీతాఫలాన్ని ఏ ఇతర ఆహార పదార్థంతో పోల్చవచ్చు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం పాలు. ఎందుకంటే పాలకు బదులుగా సీతాఫలం గుజ్జు తీసుకోవడం వలన పాల నుంచి లభించే శక్తి సీతాఫలం గుజ్జుతో వస్తుంది. సీతాఫలంలో B6 విటమిన్ ఉంటుంది. దాని ద్వారా నాలుకపై పుండ్లు, అలాగే మూర్ఛ రోగం మరియు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు మాధవి పోచంపల్లి, శర్మ నల్లకుంట, ప్రభాకర్ హన్మకొండ, రాజేష్ నెమల్లపురితాండ, శిరీష కామారెడ్డి. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు స్వాతి గూడెం, రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు స్వరూప దోమల్గూడ. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, విత్తనోత్పత్తిలో ఎన్ని దశలుంటాయి? A 4, B 6. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి, విత్తనోత్పత్తిలో ఎన్ని దశలుంటాయి? A 4, B 6. ఈ వారం రెండవ ప్రశ్న, పునాది విత్తనంను ఏ విత్తనం నుండి పండిస్తారు? A ధ్రువీకరణ విత్తనం, B బ్రీడరు విత్తనం. మీకోసం రెండవ ప్రశ్న మరొకసారి, పునాది విత్తనంను ఏ విత్తనం నుండి పండిస్తారు? A ధ్రువీకరణ విత్తనం, B బ్రీడరు విత్తనం. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం A అయితే 1A అని, B అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం A అయితే 2A అని, B అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9492927422 మీకోసం నెంబర్ మరోసారి 9492927422 ఈ నెంబర్కు SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబర్లో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.